ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनी व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादा शंकरं लोकशंकरं। ओ ఇష్టమైనటువంటి చోట ఉండటం, ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి ఉండటం మనిషికి సహజంగా ఉండే లక్షణం. ఏ ప్రదేశం మనకి ఇష్టంగా ఉంటుందో అక్కడ ఉంటాం, ఎవరు మనకి ఇష్టంగా ఉంటారో వాళ్ళతో కలిసి ఉంటాం. ఆ ప్రదేశం ఉండదగింది కాకపోవచ్చు, ఆ వ్యక్తులు మనతో కలిసి ఉండవలసిన వాళ్ళు కూడా కాకపోవచ్చు. మంచి చెడు అనేటువంటి ప్రశ్న లేదు. కనుక చెడ్డవాళ్లతో కూడా చాలా మంది కలిసి తిరుగుతారు, చెడు ప్రదేశాల్లో కూడా చాలా మంది హాయిగా ఉంటారు. ఇది తన అభీష్టం మీద ఆధారపడింది, తన మనసులో ఉండేటువంటి భావాల మీద ఆధారపడింది, తనకు ఉండేటువంటి కోరికల మీద ఆధారపడింది. అట్లాగే ఇష్టం లేని చోటు నుండి విడిపడ్డాం, ఇష్టం లేనిటువంటి వ్యక్తులకు దూరంగా పోవడం ఇది కూడా జరుగుతుంది. కాబట్టి ఏ చోటు నుండి అయితే నేను విడిపడుతున్నానో, ఏ ప్రదేశానికి నేను దూరంగా పోతూ ఉన్నానో అది నాకు ఇష్టం లేదని అర్థం. అంత మాత్రం చేత ఆ ప్రదేశం సరైంది కాదు అని చెప్పడానికి లేదు. పుణ్యక్షేత్రమైనా కూడా వదిలిపోవచ్చు కొందరు, వాళ్ళకి ఇష్టం లేకపోతే. అట్లాగే మనకి ఇష్టం లేకపోతే చాలా మంచి వాళ్ళని కూడా వదిలేయచ్చు. వాళ్ళు మనకు హితులు కావచ్చు, హితైషులు కావచ్చు, రక్తాన్ని పంచిచ్చిన వాళ్ళు కావచ్చు, రక్తాన్ని పంచుకున్న వాళ్ళు కూడా కావచ్చు. తల్లిదండ్రుల నుంచి బిడ్డలు వేరైపోవడం చూస్తున్నాం, అన్నదమ్ములు వేరైపోవడం చూస్తున్నాం, భార్యాభర్తలు వేరైపోవడం చూస్తున్నాం. ఇవన్నీ వాస్తవానికి ఇలా వేరు కాకూడదు. భార్యాభర్తలు కలిసి ఏకమైన తర్వాత మళ్ళీ విడిపోవడం అనేది జరగకూడదు, కానీ జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కనుక ఏదైతే మనకు ఇష్టమో ఆ ప్రదేశంలో ఉండడం, ఆ వ్యక్తులతో కలిసి ఉండడం, ఏదైతే మనకు కష్టమో ఆ ప్రదేశం నుండి విడిపడడం, ఆ వ్యక్తుల నుంచి విడిపడడం సహజంగా జరుగుతూ ఉంది. కానీ ఒక్కటి మాత్రం ఉంది, దుఃఖం నుండి మాత్రం అందరు విడిపడిపోవాలనుకుంటారు. కాబట్టి ఏ ప్రదేశం ఎవరు దూరం అవుతారు, ఏ వ్యక్తికి ఎవరు దూరం అవుతారు అనే విషయంలో ఇదమిద్ధంగా ఖచ్చితంగా మనం చెప్పలేకపోవచ్చేమో, కానీ నేను దుఃఖం నుండి దూరం కావాలి అనేది మాత్రం అందరిలో ఉంటుంది. ఎందుకని, దుఃఖాన్ని మనిషి భరించలేడు, కనుక దుఃఖం అనేటువంటిది బంధంగా కనపడుతూ ఉంది. ఈ దుఃఖంతో నేను హాయిగా ఉండలేకపోతున్నాను కనుక దుఃఖం నుండి విడిపడాలి అనుకుంటాను. ఇంతవరకు బాగా అర్థమవుతుంది. సుఖాల నుండి కూడా కొందరు విడిపడిపోవాలనుకుంటారు, ఇక్కడ అర్థం కావాలి. దుఃఖాన్ని భరించలేం గనక, దుఃఖం అనేటువంటిది బంధం కాబట్టి, దుఃఖం మా కష్టాన్ని ఇస్తూ ఉంది కనుక, కన్నీళ్ళు ఇస్తూ ఉంది కనుక, దుఃఖాన్ని మేము దూరం చేసుకోవాలి. కాబట్టి దుఃఖ కారణాలు ఏవైతే ఉన్నావో వాటిని దూరం చేసుకోవాలి, దుఃఖాన్ని పంచేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దూరంగా పోవాలి అని అనుకోవడం మనకు అర్థమవుతూ ఉంది. కానీ సుఖాల నుండి కూడా కొంతమంది దూరంగా పోవాలనుకుంటున్నారు, అది విషయం. ఇది కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం. బుద్ధుడికి సుఖాలు లేక కాదు, శంకరుడు సుఖించలేక కాదు, కానీ వాళ్ళు కూడా సన్యాసం పుచ్చుకొని ఇవ్వాల్సిన అవసరం లేదని. కనుక ఈ ప్రపంచంలో ఏవైతే సుఖాలని మనం అనుకుంటున్నామో, ఏవి మనకు రాలేదని నిరంతరం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, అటువంటి సుఖాలని కాలదన్ని దూరంగా వెళ్ళిపోవడం అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సిన విషయం. కాబట్టి ఏవైతే సుఖాలు అనుకుంటున్నామో దుఃఖాల నుంచి విడిపడటం అర్థమవుతుంది, కానీ సుఖాల నుండి విడిపడాలని మనం అనుకోం, సుఖాలు కావాలనుకుంటాం, సుఖాలు అవసరం లేదు అంటున్నారు వాళ్ళు. దీన్ని కొద్దిగా మనం ఆలోచన చేయాలి. వాస్తవానికి దుఃఖం అవసరం లేదనేది అందరికీ తెలుస్తుంది, సుఖం కూడా అవసరం లేదేమో అని తెలుసుకోవడానికి ఈ జ్ఞానయోగం. అదేంటి స్వామీజీ సుఖాలు కూడా లేకపోతే ఎట్లా అంటే, నువ్వు కోరుకునేది సుఖమేనా? నువ్వు ఆశించేది కనుక సుఖమే అయితే ఓకే, సుఖం మంచిదే, కాదేమో అనిపిస్తుంది. అందువల్ల సుఖాలు ఉన్నా కూడా ఈ ప్రపంచంలో మనిషికి ఘర్షణ తప్పడం లేదు. అండర్స్టాండ్? నువ్వు ఏవైతే సుఖాలు అంటున్నావో, ఏమిటి సుఖాలు చెప్పు. స్వామీజీ నాకు ధనం లేదు అందువల్ల సుఖం, ధనం ఉన్నవాళ్ళు సుఖంగా ఉండారా? స్వామీజీ నాకు పదవి లేదు అందువల్ల నాకు దుఃఖం, పదవులు ఉన్న వాళ్ళు ఏమైనా దుఃఖానికి దూరం అయ్యారా? సంతానం లేదు అందువల్ల నాకు దుఃఖం, సంతానం ఉన్న వాళ్ళు ఏమైనా దూరం అయ్యారా? విద్య లేదు అందువల్ల దుఃఖం, పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఏమన్నా దుఃఖానికి దూరం అయినారా? చెప్పండి. కనుక ఇవన్నీ ఉండినా కూడాను మనం నిరంతరం శ్రమ పడుతున్నామంటే వీటి మధ్యలో అర్థం చేసుకోవడం ఏదో ఉంది. దుఃఖాన్ని భరించలేకపోవచ్చేమో గాని సుఖాన్ని భరించవచ్చు మనిషి, అంతే. కానీ మనిషి ఆశించేది ఇది కాదేమో. అండర్స్టాండ్? ఎందుకు స్వామీజీ దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు, కానీ సుఖం ఉన్నప్పుడు సుఖం ఉందే కానీ శాంతి లేదు. మనిషికి కావలసింది సుఖమా శాంతే, ఇది ఫస్ట్ డిసైడ్ కావాలి. మనిషికి కావాల్సింది సుఖం కాదు, మనిషికి కావాల్సింది శాంతి. సుఖం ఉంటే శాంతి ఉంటుందని చెప్పలేం, కానీ శాంతి ఉంటే మాత్రం సుఖం డెఫినెట్గా ఉంటుంది. కనుక సుఖం కలిగి సుఖం అనేది కూడా నిర్ణయం చేయలేము, చెప్తాను అది కూడా. ఎందుకంటే ఒక వ్యక్తికి సుఖం ఇచ్చేది ఇంకొక వ్యక్తికి సుఖాన్ని ఇవ్వదు. ఒకవేళ సుఖం అనుకున్నా, సుఖ కారణం నీకేదో, తద్వారా నీకు సుఖం కలుగుతూ ఉంటే సుఖం కలగచ్చేమో కానీ శాంతి కలిగేందుకు అవకాశం లేదు. బాగా అర్థం చేసుకో. అందువల్ల సుఖాలున్న వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో కర్మలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఎందుకని? సుఖాలు వాళ్ళకి లేక కాదు, కొన్ని వందల కోట్ల డబ్బు కలిగిన వాళ్ళు కూడాను ఇంకా పనిచేస్తున్నారు ఈ ప్రపంచంలో, ఇంకా ఏదో ఏదో సాధించాలి. సుఖాలు లేక కాదు, మనం అనుకునేటువంటి సుఖాలన్నీ ఉన్నాయి, కంఫర్ట్స్ అన్ని వాళ్ళకు ఉన్నాయి, ఎందుకో కంఫర్టబుల్గా లేరు. సుఖాలన్నీ వాళ్ళకు ఉన్నాయి కానీ హైగా లేరు ఈ ప్రపంచంలో. కారణం ఏంటి? సుఖాలు ఉంటే ఉండొచ్చేమో కానీ శాంతి లేదు మనిషికి. ఇది కొద్దిగా అర్థం చేసుకోవచ్చు, ఏమంత కష్టం కాదు, కానీ కొద్ది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇస్తాం, భార్య ఉంది సుఖమా శాంతే? పోనీ మీ దగ్గరకే వస్తున్నా, నా దగ్గరికి ఎలాగో రావడం మీకు ఇష్టం లేదు కనుక. స్వామీజీ సుఖం, స్వామీజీ నేను కాదండం లేదు, నేను కాదండం లేదు. శాంతి ఉందా లేదా అది ఒకటి కావాలి, ఉండదు ఉండదు. అసలు భార్య ఉంటే సుఖమా లేదా అనేది కూడా డిసైడ్ చేయలేం, ఎందుకని భార్య ఉంటేనే సుఖం అని మీరు కనుక నిర్ణయం చేస్తే మా బ్రతుకు ఏం కావాలి చెప్పండి. మా మీద కూడా కొద్ది ప్రేమ ఉండాలి కదా మీకు, చెప్పండి. కనుక సుఖాలు వేరే, పోనీ యాక్సెప్ట్ చేస్తున్నాను నేను, ఎస్ భార్య ఉంది సుఖం ఉంది. బాగా అర్థం చేసుకోండి, భార్య ఉంది సుఖం ఉంది, శాంతి లేదంటున్నా. ఎందుకని స్వామీజీ? ఆవిడ మాట వినకపోవడం వలన, ఆవిడ మాట విన్నా శాంతి లేదు, మాట వినకపోయినా శాంతి లేదు. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అసలు మాట వినలేదు అనుకోండి భార్య, ఏదండం అంటే కోదండం అనుకోండి, అప్పుడు ఎట్లాగూ ఉండదు, సుఖము ఉండదు, శాంతి ఉండదు. సపోజ్ ఆవిడ మాట వినింది అనుకోండి, అప్పుడు సుఖం ఉంటుంది, శాంతి ఉండదు. ఎందుకని స్వామీజీ? నాకు అనుకూలంగా ఉంది, నేను చెప్పినట్టు వింటుంది, అక్కడే వచ్చింది ప్రాబ్లం. ఎప్పుడైతే నీకు అనుకూలంగా ఉందో, నువ్వు చెప్పినట్టు వింటూ ఉందో, ఆవిడ వల్ల నీకు సుఖం కలుగుతూ ఉందో, ఆవిడ గురించి ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నావు. ఆవిడకి తుమ్ము వచ్చినా నీకు బాధే, ఆవిడకి దగ్గు వచ్చినా నీకు బాధే, ఆవిడకి జ్వరం వచ్చినా నీకు బాధే. నువ్వు ఏ ఊరికి వెళ్ళినా ఆవిడ ఎట్లా ఉందని తెలుసుకుంటూ ఉన్నావు. ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే నీకు బాధ, కానీ ఈ మార్పులు జరగకుండా మాత్రం ఉండవు. కనుక ఆవిడ నీకు మరొక విధంగా ఉన్నప్పుడు, అనుకూలం కానప్పుడు దుఃఖపడ్డావు ఆవిడ వల్ల, ఆవిడ అనుకూలం అయినప్పుడు సుఖపడుతూ ఉన్నావు, కానీ శాంతిగా లేవు, నీలో సంఘర్షణ ఉంది. నేను వెళుతున్నాను, ఆవిడకి ఎలా ఉంటుందో, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంటుందో, అందుకని నువ్వు ఏ ఊరికి పోయినా సెల్ ఒకటి, అదొక హెల్. ఇప్పుడు ఎవరిదైనా ఉంటే ఆఫ్ చేసుకోండి, అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు సెల్ ఫోన్, నువ్వు ఎట్లున్నావు, బాగానే ఉంది. కాబట్టి అనుక్షణం కూడాను ఆవిడ గురించి అనాలి. పిల్లవాడు ఉన్నాడు, సంతానం, సుఖం, శాంతే? నో. ఎందుకని, వాడు పాస్ అయినా శాంతి లేదు, ఫెయిల్ అయినా శాంతి లేదు. ఫెయిల్ అయితే ఎలాగూ లేదు, పాస్ అయితే వాడిని ఎక్కడికి పంపించాలి? పిలానికి పంపించాలనా, మెడ్రాస్ పంపించాలనా, కలకత్తా పంపించాలనా? అక్కడే పోతే ఎట్లుంటాడు, ఇక్కడైతే నేను చూసుకుంటూ ఉన్నా, అక్కడ ఎటువంటి పిల్లలతో చేరతాడో, ఈరోజు పరిస్థితులు వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు మరొక రకంగా మారితే, విద్యతో పాటుగా రావాల్సిన వేరే వేరే వస్తే అప్పుడేం చేయాలి? సార్, పిలానిలో సీటు వచ్చిందని నీకు సుఖం ఉందే కానీ శాంతి లేదు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఏ విషయమైనా తీసుకోండి, ఇంతే ఉద్యోగము, ఉద్యోగం సుఖమా శాంతే? సుఖమే. ఉద్యోగం లేనప్పుడు దుఃఖం, నిరుద్యోగంతో ఉంటే. ఉద్యోగం వస్తే సుఖం, నిరుద్యోగంతో ఉన్నప్పుడు సుఖం లేదు, శాంతి లేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత సుఖం ఉంది, శాంతి లేదు. ఎందుకని, అడగండి ఉద్యోగాలు ఉండేవాళ్ళు, ఏమైనా సుఖంగా పర్వాలేదు స్వామి, ఉద్యోగం ఉంది, ఉద్యోగం ఉంది కానీ స్వామీజీ జీతం అనుకున్నంతగా లేదు, నా చదువుకు సంబంధం అంత ఈక్వల్గా లేదు. సరే జీతం పెంచామనుకోండి, ఏమైనా ఇప్పుడేమైనా హ్యాపీగా ఉన్నావా? నన్ను కానీ స్వామీజీ అంత శాంతి లేదు. ఎందుకని, జీతం అయితే బాగుంది కానీ మా బాస్ నాకు నచ్చడం లేదు. ఇంకా ఆయన ఎక్కడ మార్చేది నేను? మళ్ళీ బాస్ని కూడా చేంజ్ చేయాలా? సుపీరియర్ మంచివాడు కదా, ఆయన్ని చేంజ్ చేయాలా? సరే వేరే మంచివాళ్ళ దగ్గర వేసామనుకోండి, ఏమా ఇప్పుడేమన్నా సుఖంగా? స్వామీజీ నాకు ఎక్కువ ఆస్తులు బాంబేలో ఉన్నాయి, అందువల్ల మహబూబ్ నగర్ కాకుండా ముంబైకి అయితే బాగుంటుంది. అక్కడ పంపించామనుకోండి, ఏమయ్యా ఇప్పుడేమన్నా సుఖంగా ఉండవా? కొద్ది ఈవినింగ్ షిఫ్ట్ అయ్యింది స్వామీజీ, మార్నింగ్ షిఫ్ట్ అయితే బా, ఇంతే. సుఖాలు ఉంటాయి కానీ శాంతి మాత్రం ఉండదు. ఊరికే ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను, మీరు ఏదైనా ఆలోచించుకోండి, ఇట్లాగే ఉంటాయి ఈ ప్రపంచంలో. అర్థమవుతుందే? దుఃఖం ఉంటే, ప్లీజ్ అండర్స్టాండ్, దుఃఖం ఉంటే సుఖము ఉండదు, శాంతి ఉండదు. సుఖము ఉంటే సుఖం ఉంటుంది, శాంతి ఉండదు. అర్థమైందా? ఇప్పుడు శాంతి లేని సుఖాలు ఎవరికి కావాలి? ఇంతవరకు నేను మాట్లాడిన దాన్ని జస్ట్ ఒక చిన్న సెంటెన్స్లో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒకటే ఒక మాట, ఒక క్వశ్చన్, అశాంతస్య కుతః సుఖం అర్జున? అశాంతస్య, శాంతి లేని వాడికి సుఖం కుతః? సుఖం ఎక్కడ? అశాంతస్య కుతః సుఖం? శాంతి లేని వాడికి సుఖం ఎట్లుంది చెప్పు. కనుక సుఖం ఉంటే శాంతి ఉండాలని లేదు, కానీ శాంతి ఉంటే మాత్రం సుఖం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రయత్నం చేసేది శాంతి కోసము, సుఖం కోసము, మీరు ఆలోచించండి. కనుక ఏవైతే సుఖాలు అనుకుంటున్నామో అవి ఇదమిద్ధంగా, ఇవి సుఖాలని చెప్పలేము. ఒక వ్యక్తికి సుఖాన్ని ఇచ్చేది మరొక వ్యక్తికి సుఖాన్ని ఇవ్వడం లేదు. నీకు ఈ దశలో సుఖాన్ని ఇచ్చింది మరొక దశలో సుఖాన్ని ఇవ్వడం లేదు. ఒక వయసులో సుఖాన్ని ఇచ్చింది మరొక వయసులో సుఖాన్ని ఇవ్వడం లేదు. కానీ ఇది సుఖ వస్తువు అని చెప్పడానికి అవకాశం లేదు ఈ ప్రపంచంలో. నీకు దాని మీద కనుక మక్కువ ఉంటే, నీకు దాని మీద అభిప్రాయం ఉంటే, నీకు దాని మీద ప్రేమ ఉంటే తాత్కాలికంగా అది నీకు సుఖాన్ని ఇస్తుంది. కానీ సుఖాన్ని ఇచ్చే వస్తువు కూడా ఈ ప్రపంచంలో క్షీణించిపోతూ ఉంటుంది. కాబట్టి శాంతి ఉంటే మనిషికి సుఖం ఉంటుందేమో, కానీ సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండాల్సిన అవసరం లేదు. ఏవి ఉండినా దారసూతులు ధన ధాన్యములుండినా సారెకు జప తప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన శ్రీరామ శాంతము లేక తెగరాస్వామి. పుస్తకాలు చదివి ఉపన్యాసాలు చెప్పినా కూడా శాంతి లేదు, విషయం అర్థం కాకపోతే. యాగాది కర్మములన్నీయు చేసిన భాగవతులను బాగుగా పేరైన శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన శ్రీరామ శాంతము లేక అశాంతస్య కుతః సుఖం. శాంతి లేని వాడికి ప్రపంచంలో సుఖం ఉండేందుకు అవకాశం లేదు. కనుక మనిషికి కావలసింది శాంతి, అదే తృప్తి. అందువల్ల సుఖాలు ఉన్నవాళ్ళు కూడాను తృప్తి లేకుండా ఉన్నారు ఈ ప్రపంచంలో. ధనం ఉన్నవాళ్ళు తృప్తి లేకుండా ఉన్నారు, పదవులు ఉన్నవాళ్ళు తృప్తి లేకుండా ఉన్నారు. ఏవో ఏవో ఉన్నాయి, ఏవైనా ఉండొచ్చు, వాటితో పాటుగా అసంతృప్తి కూడా మనిషికి ఉంది. అసంతృప్తి ఉంది గనకనే తృప్తః భవిష్యామి సిదేశ్, తృప్తః భవిష్యామి, నేను తృప్తిని పొందాలి, నేను తృప్తిగా ఉండాలి, నేను తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆరాటం మనిషి హృదయంలో ఉంది. ఇది ఘర్షణ. కనుక నేను తృప్తిని పొందాలి అని మనిషి ఎప్పుడైతే అంటూ ఉన్నాడో, వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు తృప్తిగా లేడు అని అర్థం. క్లియర్? ఎవడైనా సరే నేను తృప్తిని పొందాలి అని అంటున్నాడు అని అంటే ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నాను, అంటే తృప్తి లేని వాణ్ణి, అందువల్ల తృప్తిని పొందాలనుకుంటున్నా. పెళ్లి కావాలనేది ఎవరు? పెళ్లి లేనివాడు. భార్య కావాలనేది ఎవరు? భార్య లేనివాడు. నిద్ర కావాలనేది ఎవరు? నిద్ర లేనివాడు. అంతే ఇది కూడా. తృప్తి కావాలని ఎవడనుకుంటాడు? తృప్తి లేనివాడు అంటే అసంతృప్తిలో ఉన్నవాడు. అసంతృప్తిలో ఉండడమే కనుక మనిషికి ఇష్టమైతే ప్రాబ్లమే లేదు. అసంతృప్తిలో ఉండడం కనుక మనిషికి హాయి అయితే సమస్య లేదు. అసంతృప్తిలో ఉండి కనుక మనిషి శాంతిగా జీవించగలిగితే సమస్య లేదు ఈ ప్రపంచంలో. కానీ అసంతృప్తిని నా హృదయం భరించలేకపోతా ఉంది. అండర్స్టాండ్ ది ప్రాబ్లం? కాబట్టి అసంతృప్తి నుంచి నేను విడిపడాలి అనుకుంటూ ఉన్నా. అసంతృప్తి నాకు దుఃఖాన్ని ఇస్తూ ఉంది, దుఃఖాన్ని నేను భరించలేను, దుఃఖాన్ని నుంచి విడిపడాలనుకుంటూ ఉన్నా. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. కనుక అసంతృప్తితో నేను ఉండలేను, అసంతృప్తి నుంచి నేను విడిపడాలనుకుంటూ ఉన్నా. ఏంటి నీ అసంతృప్తి కారణం? ఎట్లా తృప్తి పొందుతావు? అసంతృప్తితో నేను ఉండలేను, అసంతృప్తిని నేను భరించలేను, తృప్తిగా ఉండాలనుకుంటున్నా. తృప్త భవిష్యామే, ఓకే. కానీ తృప్తిని పొందలేకపోతున్నావు కదా. అవును. ఎవరు? నేనే కాదు, అందరూ ఈ ప్రపంచంలో. ఎక్కడుంది అసలు సమస్య? అసంతృప్తితో నేను ఉండలేను గనక అసంతృప్తిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎట్లా చేస్తావు? లేనివి పొందడం వల్ల అసంతృప్తి పోతుందేమో. ఏం లేదు నీకు? ధనం లేదు, పొందితే అసంతృప్తి పోతుందేమో. ఉద్యోగం లేదు, పొందితే అసంతృప్తి పోతుందేమో. ఆరోగ్యం లేదు, పొందితే అసంతృప్తి పోతుందేమో. సంతానం లేదు, పొందితే అసంతృప్తి పోతుందేమో. నో, అవి రావచ్చేమో కానీ నీ అసంతృప్తి మాత్రం పోదు. ఇందువల్ల ఏది వచ్చినా ఈ ప్రపంచంలో వస్తువు వస్తుందే గాని సుఖం వస్తుందని చెప్పడానికి లేదు. ఏది పోయినా ఈ ప్రపంచంలో వస్తువు పోతుందే గాని దుఃఖం పోతుందని చెప్పడానికి లేదు. గతంలో ఎన్నో వచ్చాయి మనకు, ఇంకా ఇప్పటికి తృప్తి లేదు. గతంలో ఎన్నో పోగొట్టుకున్నాం ఇష్టం లేని వాటిని, అయినా కూడా తృప్తి లేదు. కాబట్టి నేను కోరుకున్నవి కావాలి అని నేను అభిప్రాయపడచ్చు. అలా అభిప్రాయపడి నేను కోరుకున్న వాటి కోసం నేను ప్రయత్నం చేయొచ్చు. అవి వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు. అలా నేను అభిలషించినటువంటి వాటిని ప్రయత్నించి పొందొచ్చు ఈ ప్రపంచంలో. అలా పొందినటువంటి వాటిని ఎప్పుడు ఉంచుకోగలను అని చెప్పలేదు. ఏవైనా వస్తాయి, వచ్చేవి ఏవైనా పోయేందుకే. నాకు ఇవన్నీ ఉన్నవి అది నాకు తెలుసు. నాకు ఉన్నవి అన్ని పోయేందుకే ఉన్నవి అనేది నాకు తెలియాలి. కనుక నష్టాలు తెలియనటువంటి లాభాలు ఈ ప్రపంచంలో లేవు, దుఃఖాలు తెలియనటువంటి సుఖాలు ఈ ప్రపంచంలో లేవు. ఏ సుఖమైన దుఃఖంతో మిళితమై ఉంటుంది, ఏ లాభమైన నష్టంతో కలిసే ఉంటుంది. నువ్వు వెళ్ళి ఒక వస్తువును కొనుక్కున్నా అది నీకు లాభం అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ నువ్వు డబ్బిస్తేనే ఆ వస్తువు వస్తుంది. ఏదైనా ఇంతే, ఏదైనా ఇంతే. స్వర్గమైనా సరే, క్షీణే పుణ్యం అర్చలోకం విషంతి. ఇక్కడ పుణ్యం చేస్తాం, స్వర్గాన్ని పొందుతాం, స్వర్గ సుఖాలు నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చేమో, కానీ నువ్వు చేసుకున్న పుణ్యం మాత్రం పోతుంది. ఇక్కడ డిపాజిట్ చేసిందంతా పోతేనే అక్కడ సుఖాలు ఉంటాయి. కాబట్టి అవి అనుభవించడం అనేటువంటిది లాభం అయితే, ఇవి పోగొట్టుకోవడం అనేటువంటిది నష్టం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో అన్ని నష్టాలే. ఫర్దర్గా పోతే అన్ని నష్టాలే, మనం జీవితంలో చవి చూసినవన్నీ నష్టాలే, లాభాలు ఎక్కడో నాకు అర్థం కావడం లేదు, చిన్నతనం నుండి బాల్యం నుండి నష్టాలే కదా. తల్లిదండ్రుల్ని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం, ఇది లాభమా? ఇది ఎవరికి ఇష్టం తల్లిదండ్రులు పోగొట్టుకోవడం? కానీ పోతూ ఉన్నారు, ఏడుస్తున్నాం అంతే. భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, పదవులను పోగొట్టుకున్న వాళ్ళు, ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, పళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, వెంట్రుకలు పోగొట్టుకున్న వాళ్ళు, తల మీద ఏంటి, క్షణ క్షణానికి ఆయుష్ను పోగొట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఈ ఉపన్యాసం ప్రారంభమైన తర్వాత 22 నిమిషాలు మీకు నాకు ఆయుష్ పోయింది, క్షణ క్షణానికి లాస్ అయ్యి ప్రపంచం, అన్ని నష్టాలే ఈ ప్రపంచంలో, ఏవి లాభాలు ఈ ప్రపంచంలో, ప్లీజ్ టెల్ మీ. కనుక లేనిది కావాలి, ఆ లేనిది వస్తే నేను తృప్తి పడగలను అని నేను అభిప్రాయపడచ్చేమో గాని, ఆ లేని దాని కోసం యత్నించి ప్రయత్నించి దానిని సాధించచ్చేమో గాని దాన్ని నిలబెట్టుకోలేను. వచ్చేవి ఏవైనా పోయేందుకే ఉన్నాయి, ఇదంతా రాకపోకల రహస్యం. ఎవరితో కూడినా మళ్ళీ విడిపోవాల్సిందే. ఇక్కడికి వచ్చి మనం 6 గంటలకి కలిశాం, మళ్ళీ ఉపన్యాసం అయిపోతానే మీ దారి మీరు వెళ్తారు, నా దారి నేను వెళ్తాను. తల్లిదండ్రులతో కలిశాం మధ్యలో, అసలు మనం కలుస్తామని వాళ్ళకే తెలియదు వివాహం అయినప్పుడు, మనం పుట్టిన తర్వాత వాళ్ళతో రిలేషన్షిప్, ఆ తర్వాత మధ్యలో విడిపోతాను. భార్యాభర్తలు కలుస్తారు ఈ ప్రపంచంలో విడిపోతారు, స్నేహితులు కలుస్తారు ఈ ప్రపంచంలో విడిపోతారు, గురు శిష్యులు కలుస్తారు ఈ ప్రపంచంలో విడిపోతారు, అన్ని అంతే. మొదట కూడిక, తర్వాత తీసివేత. ఇది చిన్నప్పుడే మాస్టర్ చెప్పాడు 2వ తరగతిలో 3వ తరగతిలో. మొదట కూడిక, తర్వాత తీసివేత, తర్వాత మళ్ళీ ఎచ్చవేయడం, మల్టిప్లికేషన్, భాగాహారం, తర్వాత. కాబట్టి గణితంలో మొదట కూడిక, తర్వాత తీసివేత. అది అప్పుడే తెలిసి ఉండాలి మనకు, అప్పుడు మనకు అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? మాస్టర్కి అర్థం కాలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందువల్ల కూడికలు, కూడికల తర్వాత తీసివేతలు, ఇవే ఈ ప్రపంచంలో. కాబట్టి ఏది పొందినా ఈ కూడికలు తీసివేతలు ఉంటాయేమో కానీ నేను తృప్త భవిష్యామి, నేను తృప్తిగా ఉండాలి అనేటువంటి నా ఆలోచనకి, నా సంకల్పానికి, నా ఆంతర్యంలో ఉండేటువంటి ఘర్షణకి, నా అభిలాషకి ఈ ప్రపంచంలో ఒక ఆకృతి లేదు, ఒక స్వరూపమే కనపడడం లేదు. కాబట్టి ప్రయత్నాలు పెరుగుతూ ఉంటాయి, దాన్ని పొందుతాను, అది వస్తుంది, సుఖపడతాను, కానీ శాంతి ఉండదు. అప్పుడు అనుకుంటాను నాకు కావాల్సింది ఇది కాదేమో, మరొకటేమో, మళ్ళీ దాని వైపుకు పోతాను, అది పొందుతాను, కొద్ది సుఖంగా ఉంటుంది, కానీ మళ్ళీ ఘర్షణ స్టార్ట్ అవుద్ది. నాకు కావాల్సింది ఇది కాదేమో, ఇంకొకటేమో, ఇంతే. ఇదో అదో అదో ఇదో ఇదో అదో అని ఏదో ఏదో చేయడం, మరేదో ఏదో పొందడం, ఈ నిర్వాకంలో ఎదను పగల కొట్టుకోవడం, ఇంతకన్నా ఇంకే లేదు. కానీ అసంతృప్తి మాత్రం దూరం కావడం లేదు. క్లియర్? ఇది అర్థం కాకనే ఇప్పుడు ధనం వైపు పరిగెత్తేది మనిషి. ధనం లేనివాడు ధనం కావాలనుకుంటాడు, ధనం ఉన్నవాడికి సుఖమా? లేనినాడు ధనం ఒకటే లేదు, ఉన్ననాడు మరి లేనివి ఎన్నో. లేనినాడు ధనం ఒకటే లేదు, ఉన్ననాడు మరి లేనివి ఎన్నో. ఎన్నున్నా ఆశ కదిలితే, ఎన్నున్నా ఆశ కదిలితే, పండనికాయే ఆ బ్రతుకెప్పుడు ఉన్నదిగాంచవే ఓ మనస. కాబట్టి ఇవన్నీ నాకున్నాయి, ఇవన్నీ ఉండి కూడాను ఇంకా ఏదో కావాలి అని అనుకున్నావు అనుకో, నీకు సుఖం ఎక్కడుందని, శాంతి ఎక్కడుందని? సుఖశాంతులుంటే మళ్ళీ ఇంకో దాన్ని ఎందుకు కోరుతూ ఉన్నావు? కోరడంలోనే నేను అసంతృప్తిలో ఉన్నానని నాకు అర్థమవుతుంది కదా. నేను తృప్తిగా ఉంటే నిత్యతృప్త నిరాశ్రయ, ఇంకొక దాని మీద ఆశ్రయించుకొని జీవించాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఇన్ని ఉన్నా కూడా ఇంకేదో కావాలి అంటూ ఉన్నాను అంటే నన్ను నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను తృప్తిగా లేననేది అర్థం చేసుకోవాలి. మార్నింగ్ వాక్ వెళుతూ ఉంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అని నేను అంటున్నానంటే మీకు తెలుసు ప్రత్యేకించి ఎందుకు అంటున్నాను. అక్కడ ఒక 1 ఏకర్ ల్యాండ్ ఉంది, ఖాళీగా ఉంది. రోజు ఇతను పోతూ వస్తూ ఉండేవాడు వాకింగ్. కర్రవాడి చేత పట్టుకొని. ఈయన కోటీశ్వరుడు, చాలా కోట్లున్నాయి. కానీ ఈరోజు అక్కడ ఒక బోర్డు చూచాడు. ఏంటో తెలుసా? ఎవరైతే తృప్తిగా ఉన్నారో వాళ్ళకి ఈ ఒక ఎకరా స్థలం ఉచితంగా ఇవ్వదలుచుకున్నాను. ఇట్లు ఓనర్, ఆ ఓనర్ పక్కనే ఉంటాడు. ఈయనకు ఆనందం అయిపోయింది. ఓరి అయినో, ఇది 1 ఏకరే ఇక్కడ ఎన్ని కోట్లు చేస్తుంది, ఉచితంగా ఇస్తానంటున్నాడు తృప్తి కలిగిన వాడికి అని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ ఇంట్లోకి. ఆ ఓనర్ కూర్చొని ఉన్నాడు అక్కడ, యజమాని, స్థల యజమాని. ఈయన చూడగానే లేచి నిలబడ్డాడు. సార్ మీరా సార్, రండి సార్, కూర్చోండి సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు పిలవకుండానే, అంత గొప్పవారు? అది వేరే విషయం అయ్యా, ఒక చిన్న విషయానికి వచ్చారు. ఏంటిది, ఆ పక్క స్థలం మీదేనా? అవును మాదే. ఆ బోర్డు పెట్టింది మీరేనా? మీరే. ఓహో, ఎందుకని అలా అనుకున్నారు? ఎందుకనండి, నాకు తృప్తి లేదు, ఎవరన్నా తృప్తి కలిగిన వాళ్ళకి ఇచ్చేద్దామని. ఇది కొత్త ప్రాబ్లం, ఇది ఇట్లాంటివి మనం ఎక్కడ చూడలేదు. తృప్తి లేని వాళ్ళు ఉన్నారు, కానీ ఉన్నాయి ఇచ్చేవాళ్ళు ఎవరిని చూడలేదు. అప్పుడు ఇతను అంటాడు, నా విషయం మీకు తెలిసింది, నా ఆస్తిపాస్తుల గురించి మీకు తెలుసు, ప్రభుత్వంలో నాకు ఉండేటువంటి పలుకుబడి కూడా మీకు తెలుసు, నేను ఎంతమందిని ముంచానో కూడా మీకు తెలుసు. కనుక ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను, ఇదంతా మీకు తెలుసు, కనుక అది నాకు ఇస్తారు. నేను కూడా ఏదో ఒక సత్సంగ భవనమో, ఏదో ఒకటి, ఏదో ఒకటి మంచి కార్యం, గ్రంథాలయమో ఏదో ఒకటి చేస్తాను, ప్రజోపయోగ కార్యక్రమం ఏదైనా చేస్తాను. అప్పుడు ఆయన అంటాడు, సరే నేను ఇస్తానన్నాను కానీ మీకు మాత్రం కాదు. ఎందుకని? నాకు డబ్బుందని నీ ఉద్దేశం? అది కాదు. నేను అక్కడ ఏమి రాశానో మీరు బాగా అర్థం చేసుకోండి. తృప్తిగా ఉండేవాడికి ఇస్తానన్నాను. నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నాకు ఇన్ని కోట్లు ఉంది కదా. నీకు ఇన్ని కోట్లు ఉన్నవే గాని ఇది కావాలి అనుకుంటున్నావా లేదా? నీ తృప్తి ఏమిటో తెలుసా? నీ కోట్లు ప్లస్ నా ల్యాండ్ కలిస్తేనే నీ తృప్తి. కాబట్టి నీకు ఎన్ని కోట్లు ఉండినా నా ల్యాండ్ పోయి నీ కోట్లకు తూట్లేసింది, నీకు అర్థం కావడం లేదు ఓకే. కనుక నువ్వు తృప్తి లేని వాడివి, నువ్వు తృప్తి కలిగిన వాడివి అయితే నన్నెందుకు వచ్చి అడుగుతావు? కాబట్టి నువ్వు తృప్తి లేని వాడిని కనుక నేను ఇవ్వను. ఎందుకు ఇతను ఎవరికి ఇస్తాడు? అది నాకు మాత్రం అర్థం కాదు. ఎందుకంటే అడిగేవాడు ఎవడైనా తృప్తి లేని వాడే ఈ ప్రపంచం. ఇదో తమాషా బోర్డు, అర్థమవుతుంది? ఇవి కొన్ని సేవలు, ఇవి వీటిని పేరు సేవలు. ప్రపంచంలో కొన్ని సేవలు, సేవలు, సేవా సంఘాలు, అవన్నీ ఇటువంటి పనులు చేస్తూ ఉంటాయి. ఎవడికి ఇవ్వడు, పెట్టుకుంటాడు అంతే. ఇది ఉచితంగా ఇవ్వబడను. ఎవడు అడిగినా కూడా వాడు కొరతలో ఉన్నాడు కనుక అడుగుతున్నాడు, కొరతతో ఉన్నాడు కనుక అసంతృప్తితో ఉన్నాడు, అసంతృప్తితో ఉన్నాడు కనుక తృప్తి లేనివాడు, తృప్తి లేనివాడు కనుక వీడి ఇవ్వడం, అది విడి తృప్తి. ఓకే, ఇట్లాగే ఉన్నాయి ప్రపంచంలో అన్నీ. కనుక ఎవడు తృప్తిగా ఉండేవాడు? ఏమో, ఏవి వచ్చినా పోకుండా ఉండేవి మాత్రం రావు ఈ ప్రపంచంలో, బాగా అర్థం చేసుకో. కనుక ఆరోగ్యం వచ్చినా పోద్ది, భార్య వచ్చినా పోద్ది, భర్త వచ్చినా పోతా, ఎవరిని కలిసినా ఒకరోజు వాళ్ళనైనా మనం వదిలిపెట్టాలి, లేకపోతే మనల్నైనా వాళ్ళు వదిలిపెట్టాలి. ఇది ఉన్న వ్యవహారం. వీటి మధ్యలో నేను సుఖపడాలి, వీటి మధ్యలో నేను తృప్తిగా ఉండాలి. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? అందరూ పోతున్నారు, నేను కూడా పోతానేమో. ఆస్తిపాస్తులు పోతున్నాయి, ఆత్మీయులు పోతున్నారు, మరి ఇంతమంది పోయేటప్పుడు నేనుంటానేమిటి? నేను కూడా పోతానేమో. ఇది ఎంత అసంతృప్తి! ఇంకా కొన్ని వేల కోట్లు సంపాదించేసిన తర్వాత మనిషికి ఏమొస్తుంది తెలుసా? ఇవన్నీ ఖర్చు అయ్యేంత వరకు నేను ఉంటే బాగుండే. ఇంపాసిబుల్ సార్. కంచనం నిన్ను కనికరించచ్చేమో కానీ కాలం కనికరించదు సార్. అర్థమవుతుంది? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ అనుభవించినంత టైం ఈ ప్రపంచంలో ఉండడానికి అవకాశం లేదు. ఇవన్నీ సంపాదించుకోవడంతోనే అయిపోయింది, ఒక దశ వచ్చేసింది. స్పాండిలైటిస్ స్టార్ట్ అయినాయి, ఆర్థరైటిస్ స్టార్ట్ అయినాయి, అన్ని స్టార్ట్ అయినాయి. ఇంకేంటి, ఇంకెంతకాలం ఉంటాం? మనకు తెలుస్తూ ఉంది మన ఆరోగ్య పరిస్థితి. అర్థమవుతుంది? కనుక అవి ఉంటే ఉండొచ్చు, వాటి మధ్యలోనే నేను అసంతృప్తితో ఉండాలి ఈ ప్రపంచంలో. క్లియర్? అందరూ పోతున్నారు, నేను పోతానేమో. ఈ ప్రపంచంలో ఎక్కడ పట్టినా చితులు మండుతూనే ఉన్నాయి. ఎంత ప్రేమలు మనకు ఉండినా, వీళ్ళు లేందే నేను బ్రతకలేనని మనం చెబుతూ ఉండినా, వాళ్ళు కళ్ళు మూసిన క్షణం మాత్రం నిర్దాక్షిణ్యంగా మనమే వెళ్ళి ఆ దేహాన్ని బయటికి ఈడ్చి తీసుకెళ్లి మన చేతుల గుండా దగ్ధం చేస్తున్నాం శ్మశానంలో. అవి పిడికెడ బూడిదిగా మారిపోతూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం. ఇలా కావడం ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఇలా కావడం? ఇది ఎవరిది శరీరం? నాది శరీరం. నా శరీరాన్ని నేను ఎందుకు పోగొట్టుకుంటాను? ఈ శరీరాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం మనం. ఏ అరటి పండు తిని తొక్కని విసిరి పడేసినట్టుగా దీన్ని శ్మశానానికి పడేయడం ఎవరికి సాధ్యం? ఈ చర్మం ఎవరిది? నాది. నాది కాకపోతే దీనికి సబ్బులు ఎందుకు, షాంపులు ఎందుకు? నా చర్మం కనుకనే ఇది నిగడగలాడుతూ ఉండాలి, శోభాయమానంగా ఉండాలి అని ఇవన్నీ కూడా తయారు చేశాం. అటువంటి చర్మమే రేపు శ్మశానంలో చిట్టపటమని పగులుతూ ఉంటే, కాలుతూ ఉంటే, ముక్కలైపోతూ ఉంటే, చిట్లిపోతూ ఉంటే చూడాలని నాకుంటుందే? ఇటువంటి పరిస్థితి రావాలని నేను కోరుకుంటానా? కానీ ఇవి జరుగుతున్నాయి ప్రపంచం. ఈ క్షణాలు అందరి కోసం ఎదురు చూస్తూ అది ఎప్పుడో నాకు తెలియకపోవచ్చు. నేను పోతాననేది నాకు తెలుసు. మోర్స్ సర్ట హోర ఇన్సర్ట. డెత్ ఈజ్ సర్టన్ బట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ అన్సర్టన్. నాకు తెలుసు నేను చనిపోతానని, కానీ ఎప్పుడు చనిపోతానో తెలియదు. నాకు తెలియనంత మాత్రాన చావు రాకుండా ఉండదు. ఆ వచ్చేది ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడో వస్తుంది కనుక అది ఇప్పుడే కావచ్చు. నేను సిద్ధంగా ఉండాలి. ఇదంతా నా కళ్ళ ముందు తెలుస్తూ ఉంది. ఆ క్షణాన ఈ దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో తగలబెడుతూ ఉంటే మెల్లమెల్లగా కీళ్లు ఊడిపోతూ పళ్ళు ఊడి పట్టు దప్పి అటు ఇటు పడిపోతూ చూస్తూ ఉండగానే కొన్ని గంటల్లోనే ఇంత పెద్ద శరీరం, 75-80 కిలోల దేహం పిడికెడు బూడిదిగా మారిపోవడం మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి నాకు కూడా ఉంది. ఉంది. నేను ఉండలేని ప్రపంచంలో ఎస్. ఇది ఎంత అసంతృప్తి! ఇంకేంటి మనిషి తృప్తిగా ఉండేది? ఏది వచ్చినా తృప్తిగా ఉండలేడు, ఎవరు ఉన్నా తృప్తిగా ఉండలేడు, ఏది పోయినా తృప్తిగా ఉండలేడు, ఎవరిని పోగొట్టుకున్నా తృప్తిగా ఉండలేడు, తను ఉంటామని తృప్తిగా ఉండలేడు, తను పోకుండా ఉంటామని తృప్తిగా ఉండలేడు. ఏంటి ఇంకా తృప్తి? తృప్త భవిష్యామే. కానీ నేను తృప్తిగా ఉండాలి అని మాత్రం అనుకుంటూ ఉన్నాడు. ప్రాబ్లం అర్థమవుతుంది. నంబర్ 1, నేను తృప్తి లేని వాణ్ణి. ఇది సత్యమా? యాక్సెప్ట్ చేసేయండి. ఎస్ స్వామీజీ, నేను తృప్తి లేని వాణ్ణి. లేకపోతే ఎండలో వచ్చేందుకు కూర్చుంటాను ఇక్కడ. తృప్తి లేనివాణ్ణి. ఇక్కడికన్నా కూర్చుంటే తృప్తి వస్తుందేమో. ఓకే, నేను తృప్తి లేనివాణ్ణి. నంబర్ 2, తృప్తి లేనివాణ్ణి గనక తృప్తి కోసం ప్రయత్నం చేస్తున్నవాణ్ణి. అవునా? నంబర్ 3, ప్రయత్నాలు చేసినా తృప్తిని పొందలేని వాణ్ణి. ఎందుకని? నేను అనుకున్నది తృప్తిగా లేదు. ఏదైతే తృప్తి అని నేను పోతున్నానో అది తృప్తిగా కనిపించడం లేదు. ఎందుకని? అది వస్తున్నదే గాని తృప్తి రావడం లేదు. ఈ వ్యక్తి వస్తే తృప్తి అనుకుంటాను. ఆ వ్యక్తి వస్తాడే గాని అతనితో పాటుగా 4 సమస్యలు కూడా తీసుకొస్తాడు. కనుక ఏది వచ్చినా తృప్తి రావడం లేదు, ఏది పోయినా అసంతృప్తి పోవడం లేదు. కాబట్టి తృప్తి అయితే నాకు కావాలి, కానీ నేను అనుకునేది ఏదో తృప్తి కానట్టు కనపడుతూ ఉంది. కాబట్టి తృప్తి ఎక్కడుందో నాకు కావాలి. ది పాయింట్. నేను తృప్తి లేనివాడిని, తృప్తి కోసం ప్రయత్నం చేసేవాడిని. ప్రయత్నం చేసిన నేను అనుకున్నది మాత్రం తృప్తి కాదు. ఎందుకని? అవి వచ్చినా కూడా నాకు తృప్తిని ఇవ్వడం లేదు. కనుక ఎలా నాకు తృప్తి కావాలి? నేను తృప్తిగా ఉండాలి. ఇది మనిషి ప్రాబ్లం. దీనికి మనం ఏం చేయాలి? అతను తృప్తిపరచాలి. అన్ని రంగాలు ప్రయత్నం చేసే ఓడిపోయినాయి అంటున్నాను. ఓటమి అన్నంత పెద్ద పదం నేను వాడకూడదేమో కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నాయంటాను. పోనీ ఏం చేయాలి? తృప్తిగా ఉంచాలి. ఎట్లా? ఏం చేస్తే తృప్తిగా ఉంటాడు? అయ్యా ధనాన్ని ఇస్తాం, ఆర్థిక వ్యవస్థ, ధనం వస్తుంది కానీ తృప్తి రాదు. ఫినిష్. కూడు గుడ్డ కొంప అయిపోయింది రాజకీయం. ఈ మూడు ఉన్నవాళ్ళు తృప్తిగా లేరు. రాజకీయ వ్యవస్థకు కర్టన్ పడిపోయింది. చెప్పు, నేను అది సాధించి ఇది సాధించి ఏదో సాధిస్తాను. నిజమే, మంచిదే ఇవన్నీ, హ్యూమన్ అచీవ్మెంట్ కాదండి, లేదు, కీర్తి పతాకం ఎదగాలి, నిజమే. కానీ ఆకాశంలో ఎగురుతూ 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 ఎంతో కీర్తి తీసుకొని వస్తుంది అనుకున్న కీర్తి చావల మధ్యలోనే. అప్పుడు అనిపిస్తూ ఉంది, కీర్తి కూడా ఇట్లాగే ఉంటుందేమో ఈ ప్రపంచం. ఈ కీర్తి దీపాలు ఎప్పుడు ఆరిపోతాయో ఈ ప్రపంచంలో. కామా, ఏం చేయాలి, అయిపోయింది కీర్తి కూడా. కాబట్టి మనల్ని సుఖపెట్టాలనుకుని సైంటిస్ట్ ఆగిపోయాడు సుఖపెట్టలేక. ఏదో ఉందంటున్నాడు, అది ఏమిటో మాకు అర్థం కావడం లేదంటున్నాడు. సంథింగ్ అన్నోన్ ఈస్ డూయింగ్, వీ డు నాట్ నో వాట్, దట్ ఈస్ వాట్ అవర్ థియరీ అమౌంట్స్ టు. ఫిజిసిస్ట్ సర్ ఆర్థర్ ఎడింగ్టన్. కాబట్టి మాకు అర్థం కాదు ఏదో ఉంది ఈ ప్రపంచంలో, అదేమిటో మాకు తెలియడం లేదు అని మేము తెలుసుకున్నాం. విజ్ఞాన శాస్త్రంలో అంత అత్యున్నత స్థాయికి వచ్చినటువంటి సర్ ఆర్థర్ ఎడింగ్టన్ నోట్ల నుంచి మాటలు వచ్చాయి, అతని కలంలో నుంచి ఈ వచనాలు కదిలాయి. ఎందుకో తెలుసా, ఎట్లా మనిషిని తృప్తిపరచాలనో ఎవరికీ అర్థం కావడం లేదు. అందువల్ల స్వామీజీ అసలు మనిషి తృప్తి పడలేడు స్వామీజీ. ఇది ఇది సాడిజం, మళ్ళీ సాడిస్ట్ అంటారు చూచారు మీరు, నిరాశవాదం. కాబట్టి ఇంక ఈ ప్రపంచంలో ఇంతే మనం. నో 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 నో, వేదాంతం యాక్సెప్ట్ చేయదు. ఎందుకని, నిన్ను తృప్తిపరిచేందుకు వేదాంతం సిద్ధంగా ఉంది. ఇంకొక చోట తృప్తిపడే మనిషి అవకాశం లేదు, ఏ రంగంలో లేదు, ఏ మతంలో లేదు. ఉన్నదని చెప్తే కాదని చెప్పడానికి నాకు 2 నిమిషాలే పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఒకటే ఒకటి ఉంది, అన్ని తలుపులు మూతపడిపోతాయి. ఒక ఆర్ష విజ్ఞానం ఒక్కటే ఉంటుంది, ఉపనిషత్ జ్ఞానం ఒక్కటే ఉంటుంది. భగవద్గీత తలుపులు తెరిస్తే గానీ లాభం లేదు. ఇంకొక విధంగా మనిషి తృప్తి పొందేటువంటి అవకాశమే లేదు ఈ ప్రపంచంలో. కనుక తృప్తిని పొందలేనేమో అని నువ్వు అనుకుంటే ఒప్పుకోవడం లేదు శాస్త్రం. ఎందుకన్నా తెలుసా, అబ్బాయి నువ్వు తృప్తిని పొందగలవు. ఎట్లా, ఇవన్నీ నేను సాధించినా కూడా తృప్తి పొందలేదు, అది వేరే విషయం. నిన్ను నేనేమి సాధించమని చెప్పడం లేదు, నీకు వాటి వల్ల నీకు తృప్తి వస్తుందని నేను కూడా చెప్పడం లేదు. కానీ నువ్వు తృప్తి పొందుతావు అంటున్నాను నేను. ఎట్లా స్వామీజీ, చూడు అసలు తృప్తి అనేది ఉందా లేదా, నువ్వు కోరేటువంటి తృప్తి ఉందా లేదా, ఇది అర్థం చేసుకో మొదట. లేదు స్వామీజీ, బాగా అర్థం చేసుకో, నువ్వని లేదనే మాటకు 2 అర్థాలు, అంటే అసలే లేదా లేకపోతే నీకు లభ్యం కావడం లేదా. తృప్తి అనేది అసలు లేదా లేకపోతే నీకు దొరకడం లేదా, లేదనేస్తే కాదు, దాంట్లో 2 కనపడుతున్నాయి. స్వామీజీ అసలే లేదు, ఆ మాట అనడానికి లేదు. ఎందుకని, అబ్సర్డ్. లేనిదే గనకైతే నువ్వు కోరవు సార్, లేనిదాన్ని కోరు చూస్తాం. ఎవడైనా ఏదైనా ఈ ప్రపంచంలో కోరాడంటే అది ఉండాలే, కానీ లేకపోతే దానిని పొందాలి అనేటువంటి ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? జుంపర గండర గండే జుండి అనేది ఒకటి ఉంది, నీకు తెలుసా, అదే దాన్ని కోరుకుంటావా? నువ్వు ఇడ్లీ కోరుకుంటావు, బికాస్ యు నో వాట్ ఇడ్లీ ఈస్. ఈ డుండరగింపరడెండరడెండే నీకు తెలియదు, అందుకని దాన్ని అడగవు. మళ్ళీ అదేమిటి స్వామిజీ అని నన్ను అడగబాకండి, నేను ఇప్పుడే క్రియేట్ చేశాను దాన్ని, ఇప్పుడే డెస్ట్రాయ్ చేస్తున్నా దాన్ని. అర్థమవుతుందే? కనుక ఏ మనిషి అడిగినా తన అనుభవంలో ఉండేది అడుగుతాడే, కానీ తన అనుభవంలో లేనటువంటి దాన్ని ఎవరు అడగలేరు. అర్థమవుతుంది? యు వుడ్ నాట్ సీక్ మీ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఆల్రెడీ ఫౌండ్ మీ. పాస్కల్ మ్యాథమెటిషియన్. అసలు నేను ఎవరో తెలియకపోతే నన్ను నువ్వు వెతికే ప్రశ్నే లేదు. సుందర చైతన్యానంద స్వామిని నేను కలుసుకోవడానికి వెళుతున్నానండి హైదరాబాద్ అని నువ్వు అన్నావు అనుకో, అంటే నీకు తెలుసా ఆయన? కనీసం ఆయన పేరన్నా వినుండవు, లేదా ఆయన పుస్తకాలు చదివావు, క్యాసెట్స్ విన్నావు, టీవీలో చూసి ఏదో ఒకటి ఇంకోరన్నా చెప్పారు, ఏదో విధంగా ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది కనుకనే ఆయన్ని వెళ్ళి కలుసుకోవాలనుకుంటున్నావు. అసలే మనిషి తెలియకపోతే నువ్వు ఎట్లా కలుసుకుంటావు? కనుక తెలియని దాన్ని మనిషి ఎప్పుడూ అడగలేడు. అడిగాడు అంటే మాత్రం అది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఇది ప్రాబ్లం. దీన్ని అనలైజ్ చేసి చక్కగా విశ్లేషించి, మతాలంటే మతాలు చాలా చిన్నవి, ఈ సబ్జెక్ట్లో మతాలు ఇన్సిగ్నిఫికెంట్, వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాటికి ఎంతసేపు ఆ లోకము ఈ లోకము అక్కడ ఇక్కడ అవన్నీ చెత్త వ్యవహారాలు, గతంలో నేను చెప్పాను మీకు, వాటిని మళ్ళీ ఇక్కడ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వేదిక మీద అవి చాలా చిన్న విషయాలు, మతాలు మాట్లాడేది అదంతా బిలీఫ్ సిస్టమ్, నాలెడ్జ్ లేదు. నేను బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళను, ఎందుకని మహర్షుల మార్గంలో వెళ్ళేవాళ్ళం గనక జ్ఞానపూరితంగా అయితేనే యాక్సెప్ట్ చేస్తాం తప్ప. అర్థమవుతుంది, ఇక్కడ కూడా వైకుంఠం అక్కడ ఉందంటే వినడానికి పిచ్చోళ్ళం కాదు మేము, వైకుంఠానికి మేము అర్థం చెప్తాం కావాలంటే. అంతేగాని విష్ణుమూర్తి ఒక లోకంలో ఉన్నాడు అన్నావనుకో, వినేంత పిచ్చోళ్ళం కాదు. నీకు తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళకి నువ్వు చెప్పొచ్చు అక్కడ ఉంది వైకుంఠం అని, విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడని నువ్వు చెప్పొచ్చు. ఎందుకని విష్ణు అనే పదానికి నీకు అర్థం తెలియదు కనుక. విష్ణు వ్యాపనశీలం, సర్వత్రా వ్యాపించి ఉండేవాడు విష్ణుమూర్తి. ఆయన్ని తీసుకెళ్లే ఒక లోకంలో నేను కూర్చొని పెడితే ఆ లోకంలో ఆయన ఉంటే మహబూబ్ నగర్లో లేడని అర్థం. అక్కడ ఉండి ఇక్కడ లేనివాడు దేవుడు అయ్యేందుకు అవకాశమే లేదు. అతని సర్వజ్ఞత్వం దెబ్బతింటుంది, అతని సర్వవ్యాపకత్వం దెబ్బతింటుంది, అతని సర్వశక్తిమత్వం దెబ్బతింటుంది. ఇవన్నీ నీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే బిలీఫ్ సిస్టమ్ కనుక. కాబట్టి నమ్మకాల మధ్య కొట్టుకుపోవడం కాకుండా మనిషి జ్ఞానపూరితంగా జీవించాలి. అందుకే రాత్రే చెప్పాను మీకు, జ్ఞానానికి పెద్ద పీట వేసింది సనాతన ధర్మం అని. మూఢ విశ్వాసాలకి ఇక్కడ అవకాశమే లేదు. ఎవరెవరో చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. ఈ వేదిక మీద మాత్రం నీకు ఏ మాట చెప్పినా, ఒక్క సెంటెన్స్ చెప్పినా సరే నిన్ను ఇది విశ్వసించని మాత్రం ఇక్కడి నుంచి మాట్లాడం. ఇవన్నీ శాస్త్రీయమైనటువంటి అవగాహన కనుక ఉపనిషత్తులు దీన్ని అనలైజ్ చేసాయి. మతాలు కాదు, మతాలకు అసలు ఈ టచ్ చేయగలేదు ఇది. వాళ్ళు ఏదో ఏదో దేవుడు ఇదే, అదొక దౌర్భాగ్యం, అంతకన్నా ఇంకేమి లేదు. సనాతన ధర్మంలో ఉపనిషత్తులు ఆలోచన చేసేవి, మంచి చక్కటి ఆలోచనలు నీ ముందు పెట్టాయి. నువ్వు తృప్తిగా ఉండాలనుకుంటూ ఉన్నావు గనక ఇది నీ సమస్య కదా. తృప్తిని పొందించడానికి, నీకు నిత్య తృప్తిని ఇవ్వడానికి ఈ ప్రపంచం ఎక్కడ మనం ఏది వెతికినా ఉపయోగం లేదు. ఎందుకని ప్రపంచంలో ఏదైనా వస్తువులు వ్యక్తులు విషయాలే ఉన్నాయి, అవన్నీ కూడా పరిమితంగా ఉన్నాయి. పరిమితంగా ఉన్నవి నీకు తృప్తిని ఇవ్వలేవు, ఏది పర్మనెంట్ కాదు. ఇక్కడ ప్రపంచమే పర్మనెంట్ కాదు, అందుకని దీని పేరు జగత్. జాయతే గచ్చతి ఇది జగత్. ఏదైతే వస్తూ పోతూ ఉంటుంది అది జగత్. వస్తూ పోతూ ఉండే దాంట్లో తృప్తి కూడా వస్తూ పోతూ ఉంటుంది, కానీ నీకు కావాల్సింది నిత్య తృప్తి. అందువల్ల పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్ట. అధర్వణ వేదం ఎంత అద్భుతమైనటువంటి ఎనాలిసిస్ ఇది. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్, లోకాన్ ఈ లోకంలో, లోకం అన్నాడంటే ఈ లోకం అనే కాదు ఆ లోకం కూడా, అదే లోక్యతే ఇతి లోక, ఏదైతే నీకు కనపడుతూ ఉందో అది లోకం. సృష్టిలో ఏది ఉన్నది లోకం కిందకే వస్తుంది, లోకాలన్నీ సృష్టిలోనే వస్తాయి. కనుక ఏ లోకంలో నువ్వు ఏ కర్మ చేసినా, ఆ కర్మ ద్వారా నువ్వు ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందినా, వాటిని గనక అనలైజ్ చేస్తే, పరీక్ష చేస్తే, అది పరీక్ష చేస్తే తెలుస్తుంది. మనిషికి జ్వరం తగ్గడం లేదు, జ్వరం తగ్గడం లేదు, బ్లడ్ టెస్ట్ ఎందుకని క్లియర్, అది పరీక్ష, రక్త పరీక్ష. అట్లాగే ఇక్కడ కూడాను సత్య పరీక్ష ఇది. పరీక్ష లోకాన్ కర్మచితాన్, ఈ ప్రపంచంలో ఉండేటువంటి కర్మలు అవి ఇచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటిని అన్నింటినీ విశ్లేషించి చూచిన తర్వాత బ్రాహ్మణ ఎవడైతే నిత్యతృప్తిని పొందాలనుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు నిర్వేదమాయాత్ నిరాశను పొందుతున్నాడు ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా, ఏది పొందినా నేను నిత్యతృప్తిని పొందలేనే, ఇది పాయింట్. ఎంత చక్కటి అనాలిసిస్తో చూడండి, ప్రపంచంలో ఏది పొందినా వాడి తర్వాత ఏం పొందుతున్నాడో తెలుసా, దానిని పొందిన తర్వాత శ్రమించి లేని దానిని పొందుతూ ఉన్నాడు, పొందిన తరువాత నిర్వేదమాయాత్ నిరాశను పొందుతూ ఉన్నాడు, నైరాశ్యాన్ని పొందుతున్నాడు. ఎందుకు, నాస్తి అకృత కృతేన కృతేన కర్మణ అకృత నాస్తి ఇత్యర్థ. ఏ కర్మ చేసినా కూడాను నిత్య తృప్తి వస్తుందని లేదు. ఎందుకని? నిత్య వస్తువు కర్మ ద్వారా రాదు. కారణం, కర్మకే ఆది ఉన్నది, అంత్యం ఉన్నది. ఆద్యంతాలు కలిగినటువంటి కర్మ, పరిమితమైనటువంటి కర్మ, పరిపూర్ణమైనటువంటి నిత్య తృప్తిని మనిషికి ఇవ్వలేదు. నిత్య వస్తువుని అనిత్యమైనటువంటి కర్మ ఇవ్వలేదు. నాస్తి అకృత కృతేన. క్లియర్? ఇప్పుడు అర్థమైంది మీకు? మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం. మనిషికి సమస్య లేదు ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ప్రపంచంలో అంటున్నాను. ఎందుకో తెలుసా? పరిష్కారం అనేది ఒకటి ఉంటే సమస్య ఉన్నట్టు. పరిష్కారమే లేదు, ఇంకా సమస్య ఎక్కడ ఉంది? ఆకలి సమస్య ఆహారం తింటే పరిష్కారం. ఆహారం అనేది ఒకటి ఉంది కనుక పరిష్కారం, ఆకలి నీకు సమస్యగా ఉంది. అసలు పరిష్కారమే లేదు సార్ ప్రపంచంలో. అసంతృప్తి పోవడానికి పరిష్కారమే లేదు. ఏదుందో చెప్పండి. కాదని నేను చెప్తాను ఇప్పుడు ఒక క్షణంలో. కాబట్టి మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం. మరి ఉంది కదా స్వామీజీ, అసంతృప్తితో బ్రతకలేకపోతున్నాం కదా. ఎస్, హీ హ్యాస్ ప్రాబ్లం. ప్రపంచంలో మనిషికి సమస్య లేదు. మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం, మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. మనిషికి సమస్యలు లేవు, మనిషే సమస్య. ఇక్కడికి వస్తే అస్సలు వస్తువుని డీల్ చేస్తాం ఇక. ఎందుకని? ప్రపంచంలో నీ సమస్యలకు పరిష్కారాలు లేవు గనక ప్రపంచానికి సంబంధించి సమస్యలు లేవు నీకు. కానీ నువ్వు తృప్తిగా ఉండలేకపోతున్నావే, దిస్ ఇస్ ద ప్రాబ్లం. కాబట్టి నీ మీదనే కేంద్రీకృతం అయ్యింది సమస్య అంతా, నీ మీదనే సెంటర్ అయ్యింది సమస్య అంతా. నీ మీద కేంద్రీకరింపబడి ఉంది గనక నువ్వే సమస్య. ఎందుకని? అసంతృప్తి నీ దగ్గరే ఉంది. సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే. సమస్య ప్రపంచానికి సంబంధించింది గనక కాదు గనక ప్రపంచంలో పరిష్కారం లేదు. సమస్య నీ దగ్గరే ఉంది గనక నువ్వే పరిష్కారం. నేను తృప్తి లేని వాణ్ణి. నో, ఆలోచన నీకు వచ్చింది గనక నిన్ను గురించి ఆలోచన చేయాలి. నిన్ను గురించి ఆలోచన చేయాలి. నీకు చాలా విషయాలు తెలుసు, అందుకని వాటి మీద పరిగెత్తుతావు. నిన్ను గురించి నీకు తెలియదు, అందువల్ల ఇటు తిరగవు. కాబట్టి వేదాంతం ఎంటర్ అవుతుంది అక్కడ. నీకు తెలియని విషయాన్ని తెలియజేయడానికి వేదాంతం ఎంటర్ అవుతావు. నువ్వు ఉన్నట్లుగా నీకు తెలుసు, అహమస్మి, నేనున్నాను, నాకు తెలుసు. ఎలా ఉన్నానో తెలియదు, అందువల్ల అసంతృప్తిగా ఉన్నాను అంత. ఎందుకని? నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేదు. ఓకే, నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేనప్పుడు నా దగ్గర ఏముంది? నాకు సంబంధించిన అజ్ఞానం ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఘటః అస్తి, కుండ ఉంది. అసలు కొండే తెలియని వాడిని ఒకటి పట్టుకొచ్చామనుకోండి, ఏదో ఒక దేశం నుంచి వాడి చూపెట్టామనుకోండి, మెట్టుకున్నాను, వాడికి అర్థం కాలేదనుకో. అట్లాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అనుకో, ఘటః అస్తి, కానీ వాడికి కుండ తెలియదు, ఇది ఏమిటని అడిగామనుకోండి, వాడు చెప్పడు. ఎందుకని? వాడికి తెలియదు గనక. తెలియకనే కానీ వస్తువు లేక కాదు, వస్తువు ఉంది, వాడికి తెలియడం లేదు. ఘటః అస్తి, ఘట అజ్ఞానం అస్తి, కుండ ఉంది, కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఇప్పుడు వాడికి ఎట్లా తెలియాలి కుండ అనేది? ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి. ఆ కుండ అనేటువంటి జ్ఞానం కలిగితే కుండకు సంబంధించిన అజ్ఞానం పోతుంది. అట్లాగే ఆత్మ అస్థి, అదే తృప్తి. నువ్వు ఉన్నావు, ఆత్మ ఉంది, ఆత్మ అజ్ఞానం అస్థి, అదేమిటో తెలియడం లేదు. నేనే ఆత్మ కానీ తెలియడం లేదు, అందువల్ల అజ్ఞానం ఉంది. ఆత్మ జ్ఞానం ప్రాప్య, ఆత్మ జ్ఞానం కనుక కలిగిందంటే ఆత్మ అజ్ఞానం నశ్యతి, ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోతుంది. కనుక ఏం కావాలి? కుండ కాదు సార్ కావాల్సింది, కుండకు సంబంధించిన జ్ఞానం. ఆత్మ కాదు సార్ కావాల్సింది, ఆత్మకు సంబంధించిన జ్ఞానం. నాకు భగవంతుడు కావాలి సార్, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం సార్. బాగా అర్థం చేసుకోండి. భగవంతుడు కావాలనుకున్నావా, ఇంకా అక్కడి నుంచి ప్రారంభమైపోద్ది. తిరుపతి, శబరిమల, ఇవన్నీ తిరిగిరా, మంచిదే, నేను కూడా పోయి తిరుగుతుంటాను. ఇప్పుడు జ్ఞానంతో తిరిగితే పర్వాలేదు, కానీ అక్కడే భగవంతుడు అడుగుంటే మాత్రం డేంజర్. ఎందుకని? ఎన్ని రోజులు మనం దీక్షభూనిన కొండ ఎక్కిపోయి 18 మెట్లకి దండం పెట్టి కిందకి తిరిగిన తర్వాత మాత్రం మళ్ళీ తీర్థ ప్రసాదాలే. అక్కడ ప్రసాదం, ఇక్కడ తీర్థం. ఎందుకో తెలుసా? అవగాహన లేదు. నువ్వు నన్ను పట్టుకుపో, నేను చేస్తానేమో పని. ఐ కాంట్ డూ ఇట్. ఎందుకు చేస్తాను అది? ఐఎమ్ ఏ భక్త. ఒకవేళ ఆలోచన వస్తే భగవంతుడు పాదాలు పట్టుకుంటాను, భగవాన్ నువ్వు నాకు తోడుగా ఉండు, నాకు ఇటువంటి చెడు ఆలోచన వస్తుంది, నేను తాకలేను. అర్థమవుతుంది? కనుక కావలసింది జ్ఞానం. జ్ఞానం లేనప్పుడు వస్తువు ఉండినా ఉపయోగం లేదు. నేను ఒక 25 సంవత్సరాల క్రితం భీమవరంలో యజ్ఞం చేస్తాను. అప్పుడు ఒకసారి అందరూ భోజనానికి కూర్చొని జరిగింది భిక్ష. చాలామంది కూర్చున్నారు. ఆ భిక్ష ఏర్పాటు చేసేస్తాను నా పక్కన కూర్చొని. అతను అన్నాడు, స్వామీజీ అంత భోంచేసేసాం, అయిపోయింది. మీకోసం ముందు చెప్తున్నాడు, భోజనానికి ముందు మీకోసం ప్రత్యేకించి బొబ్బట్లు చేయించాను స్వామీజీ. ఆ పదం ఫస్ట్ టైం విన్నాను నేను. మీరు భక్ష్యాలు అంటారు చూడండి, తెలంగాణలో భక్ష్య, ఒక ఆంధ్రాలో ఎన్ని పేర్లు. తెలంగాణకు వస్తే భక్ష్యాలు అనాలా? అటు గోదావరి డిస్ట్రిక్ట్స్కి వెళితే ఆంధ్రాలో బొబ్బట్లు అనాలా వాటిని? అటు నెల్లూరు కనుక వెళ్ళామా ఓళిగలు అనాలా? ఎందుకంటే మెట్రాస్ ఓళిగలు అంటారా? సరే, నెల్లూరు చిత్తూరు అదంతా దాని పేరు ఓళిగలు. అవి అటు వస్తే బొబ్బట్లు, మీ దగ్గరికి వస్తే భక్ష్యాలు. మేము ఏ ఊరికి పోతే ఆ పేరు మాట్లాడుతుంటాం జ్ఞాపకం చేసుకుని. ఇది ఒక పెద్దది, శాస్త్రానికి జ్ఞాపకం అవసరం. ఇవి జ్ఞాపకం చేసుకునే చచ్చిపోతాను. శాస్త్రం ఆటోమేటిక్గా దొరికిపోతుంది, కానీ జీర్ణమైపోయింది కనుక దీంతో మీద బాధగా. అతను అన్నాడు, మీకోసం బొబ్బట్లు చేయించానంటే నేను కొత్త తిన్నాను బొబ్బట్లు అంటే. అన్నీ వస్తున్నాయి, అన్నీ తినేసాం, అయిపోయింది. మజ్జిగ కూడా అయిపోయింది. నేను కొద్దిగా చాలా ప్లెయిన్, నాకే చాలా ప్లెయిన్గా ఉంటాను. అప్పుడు నేను ఆ పక్కన, ఏమండి నా కోసం బొబ్బట్లు చేయించానన్నారు, ఏవి? ఆయన వెంటనే ఆవిడని పిలిచి, ఇదిగో ఆవిడని, ఇదిగో నువ్వు స్వామికి బొబ్బట్లే లేదా? ఆవిడ అంటది, స్వామీజీ మీరేంటండి ఇటు తయారైనది? మీకు కావాలంటే ఇంకో రెండు అడగండి అంతేగాని. వేయలేదు ఆయన అడుగుతున్నాడని. నేను వేశాను కదా, మీరు తిన్నారు కదా అని. ఎక్కడమ్మా అని అప్పుడు పోయి తీసుకొచ్చి, ఇవే ఓళిగల, అవే బొబ్బట్ల. సో బొబ్బట్లు అక్కడే ఉండయి. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బొబ్బట్లు లేక కాదు, ఇది బొబ్బట్లు అనే జ్ఞానం లేక. ఓకే, అర్థమవుతుంది? అసలు ఆ తృప్తి ఏంటో, ఆత్మ ఏంటో. ఆత్మ అంటే కొందరికి గచ్చకాయ ఎంత ఉంటుందని అర్థం. మౌంట్ ట్యాబ్లెట్ అయితే కోడిగుడ్డ అంత ఉంటుంది. ఆయన చెప్తున్నాడు రాత్రి మంత్రి గారు మౌంట్ ట్యాబ్లెట్ విషయం, అక్కడే చెప్పాను నేను దాని కథ. మౌంట్ యాబ్లో కోడిగుడ్డ ఎంత ఉంటుంది? ఆత్మ కోడిగుడ్డ అయితే ఎవడో ఒకటి నలిపేస్తే పోతుంది. ఏ ఎవరిని ఉద్ధరించడానికి ఇవన్నీ, ఎవరికోసం ఇవన్నీ? కనుక వస్తువు ఉంది, తెలియకపోవడం సమస్య. కాబట్టి తృప్తి నాకు లేదు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? వేదాంతం నీ దగ్గరకు వచ్చింది. ఇంకా నీకు తృప్తి లేకుండా పోయే సమస్య లేదు. ఏది ఉండినా ఏది ఊడినా నువ్వు ఆనందంగా ఉండగలవు. అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తుంది. ఇది నీకు తృప్తినిస్తూ ఉంది. నువ్వే తృప్తి. నీకు సంబంధించిన జ్ఞానం లేకపోవడమే అసంతృప్తి. నీకు సంబంధించిన జ్ఞానం నీకు లేనప్పుడు, రాత్రి అన్నాను నేను, ఎన్ని ఉండినా మనిషి ఏడుస్తూనే ఉంటాడు. జ్ఞానం కలిగితే ఏది లేకపోయినా మనిషి సుఖంగా ఉంటాడు ఈ ప్రపంచంలో. అందువల్ల జ్ఞానాత్ మోక్షాయితి. జ్ఞానం వల్లనే మోక్షం కలగాలి. దుఃఖం భరించలేవు, అది బంధం. దుఃఖం అనేటువంటిది బంధం. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. బంధము నుండి విడిపడడం ముక్తి. ఓకే, ఇది మోక్షం. ఇది ఉన్నదే కానీ లేనిది కాదు. ఉన్నది కానీ ఉన్నట్లు తెలియనిది. తెలియనిది అయినప్పుడు తెలిపితే పోతుంది, అంతే, ఇంకేం లేదు. లేనిది అయితే ప్రయత్నం చేసి పొందాలి. కనుక పరమాత్మ ఉన్నవాడే అయితే, ఆత్మ ఉన్నదే అయితే, మోక్షం ఉన్నదే అయితే, అనంతమైన వస్తువు గనక దాన్ని కర్మ ద్వారా పొందలేం. ఉన్నట్టు తెలుసుకోవాలి. తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చేత్. దీనికోసం శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తున్నాడు. అది అది ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? గురువు దగ్గరికి వెళ్ళేది ఆయన ఏదో తయారు చేసి ఇస్తాడని కాదు, ఇచ్చాడంటే ఆయన గురువు కాదన్నారు. మోక్షం జ్ఞానంలో ఉంది. మోక్షం ఉన్నదే గనక దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. జ్ఞానం లేకపోతే అది ఉన్నట్లు చెప్పడానికి కూడా అవకాశం లేదు. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్కు సంబంధించిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఉన్నది కనుకనే ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇది కంప్యూటరు అని నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావు. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్కు సంబంధించిన జ్ఞానం ఉంది. కంప్యూటర్కు సంబంధించిన జ్ఞానం కలిగితే కంప్యూటర్ ఏమిటో తెలిసిపోతుంది. అట్లాగే భగవంతుడున్నాడు. ఎన్ని పర్యాయ పదాలు, భగవంతుడు, మోక్షము, ఆత్మ, నిత్య తృప్తి, అన్ని పర్యాయ పదాలు. ఇది ఉన్నదే, ఎందుకని నువ్వు కోరుతున్నావు గనక, లేని దాన్ని నువ్వు కోరలేవు. ఉన్నదే గనక దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. ఆ జ్ఞానం గనక కలిగితే ఉన్నది ఉన్నట్లు తెలిసిపోతుంది, లేదు అనేది లేకుండా పోతుంది. ఏమీ అవసరం లేదు సుఖపడడానికి, నువ్వు ఒక్కడవే చాలంటే. ఏవో ఏవో ఉంటే సుఖపడగలం, తృప్తిగా ఉండగలం అనుకుంటున్నారు ఈ ప్రపంచంలో. ఏమీ అవసరం లేదు, సరైన గురువు దొరికితే నువ్వొక్కడి దొరుకుంటే చాలు. అతను జ్ఞానం ఇస్తాడు నువ్వు తృప్తిని పొందేస్తావు అంతే. అతను జ్ఞానం ఇస్తాడు నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఎందుకని జ్ఞానం మోక్ష రూపంలో ఉంది. ఇది మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల నాకు మోక్షం కావాలి, ఏం చేస్తావు? మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి ఈ విషయం సీక్వెన్స్ చూడండి. మోక్షం కావాలి నాకు, మోక్షం కావాలంటే ఏం చేస్తావు చెప్పో. ఏం చేసినా పొందలేవు మోక్షం. జ్ఞాన రూపంలో ఉంది. మోక్షాయ మోక్షం కొరకు జ్ఞాన ప్రవృత్తి, నువ్వు జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాయ జ్ఞానం ఎట్లా వస్తుంది? శాస్త్ర పఠనం. జ్ఞానం శాస్త్ర పఠనం. మరి శాస్త్రం నేను చదువుకుంటాను స్వామీజీ, అది ఎలా ముడియాదు? ఎందుకని నువ్వు చదువుకుంటే అర్థమయ్యేది కాదు. అది దానికి ఒక పద్ధతి ఉంది, బోధించాల్సిన పద్ధతి. బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం, టీచింగ్ ఎంత ప్రధానమో మెథడ్ ఆఫ్ టీచింగ్ అంత ప్రధానం. కాబట్టి ఇది సంప్రదాయం, ట్రెడిషన్. ఇది మంది ట్రెడిషనల్ టీచింగ్. కనుక గురువులు ఎట్లా అందించారో అదే పద్ధతిలో అందిస్తే తప్ప ఇంకొక విధంగా అందేందుకు అవకాశం లేదు. కనుక నీకు నీవుగా పొందలేనటువంటి దాన్ని గురుముఖత పొందాలి. ఎత్తు స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. నీకు నీవుగా పొందలేనటువంటి విషయాన్ని లేదు అనుకుని నువ్వు వెతుకుతున్నావు, అది ఉన్నదే గనక ఆ ఉన్నది అని తెలిసిన వాడు నీకు తెలియజేయాలి. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం కలిగిన వాడు గురువు, లేనివాడు శిష్యుడు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తాడంతే. నాలెడ్జ్, ఇది నాలెడ్జ్ గనక ఇట్ ఈస్ కమ్యూనికబుల్. మెదడు నుంచి మెదడుకు అందుతుంది, బుద్ధి నుంచి బుద్ధికి అందుతుంది. కాబట్టి గురువు ఎలా అందించాలనో తెలుసు, తనకు సంప్రదాయం తెలుసు, ఆయన అందిస్తాడు, ఈయనకి జ్ఞానం కలిగిపోతుంది. 1 hour 15 minutes, 1 hour 20 minutes లో కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, అర్జునుడు మోహం పోయింది. ఇదేంటి? అంతకుముందు గాంధీవాన్ని పడేసి నేను యుద్ధం చేయలేని కూర్చున్నాడు. భగవద్గీత చెప్పిన తర్వాత 12:00 టైంలో, ఎటువంటి టైం చూడండి పోయా, కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, నష్టో మోహ, నా మోహం నశించిపోయిందన్నాడు. స్మృతి జ్ఞానం కలిగిందన్నాడు. ఇదంతా 1 hourలో జరిగింది. ఏం చేశారు అక్కడ? యజ్ఞ యాగాదులు చేశారా, మరొకటి చేశారా, మరొకటి చేశారా, పూజ చేశారా, అర్చన చేశారా, ధ్యానం చేశారా? ఏమీ లేదు. ఆయన చెప్పాడు, ఈయన విన్నాడు, శ్రమంతా అయింది. వినడమే కదలకుండా. సుఖబ్రహ్మ చెప్పాడు, పరిశ్రమ మహారాజు విన్నాడు, అయిపోయింది, ధరించిపోయాడు భాగవతం. చెప్పడమే వినడమే. జ్ఞానం గనక ఉన్నవాడి దగ్గర నుంచి లేనివాడికి అందుతుంది. ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జ్ఞానం గురువు ఇస్తే అందిపోతుంది. స్వామీజీ, గురువు జ్ఞానం ఇచ్చినా అందడం లేదే, అది ప్రాబ్లం. అక్కడ సాధన పంచ అర్థమవుతుంది, కనెక్షన్ ఇది. గురువు జ్ఞానాన్ని ఇస్తున్నాడు కానీ శిష్యుడు మాత్రం ఎక్కడేసిన గొంగళి. దానికి కారణం ఏమిటో తెలుసా? శాస్త్రంలో లోపమా, గురువులో లోపమా, శిష్యుల్లో లోపమా? శాస్త్రంలో లోపం లేని, ఎందుకనేది శాస్త్రం ప్రమాణం, ప్రమాకరణం, జ్ఞానాన్ని ఇచ్చేది. ఎందరినో తరింపజేసింది, నిన్ను తరింపజేయలేకపోవడమేంటి? శాస్త్రం వైపుకు వెళ్ళి వేలు చూపడానికి అవకాశం లేదు. ఇక గురువు తను శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయినప్పుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడుంది ప్రతిబంధకం, రుకావట్కేదే ఇక్కడుంది. అబ్స్ట్రక్షన్ అంతా ఇక్కడుంది, ప్రతిబంధకం అంతా ఇక్కడుంది. ఎక్కడుంది? గ్రహించేవాడిలో ఉంది. కనుక గురువు ఇచ్చేదాన్ని ఇది అందుకోవడం. అగ్ని కణాల్ని న్యూస్ పేపర్లో ఎట్లా నిలబెట్టలేము? అగ్ని కణాలు తీసుకొని వచ్చి న్యూస్ పేపర్లో వేస్తే ఏమవుతాయి? సరసరమని కింద పడిపోతాయి. అట్లాగే పవిత్రమైనటువంటి అగ్ని కణాలు లాంటి ఈ జీవన సత్యాల్ని న్యూస్ పేపర్ లాంటి మనసులో నిలబెట్టే అవకాశం లేదు. అందువల్ల చిత్తశుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి. దానిని కూడా జ్ఞానం అంటారు. ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం అంటారు, చిత్తశుద్ధికి ఉపకరించేది కూడా జ్ఞానం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి భక్తుని లక్షణాలు ఉన్నాయని కదా జ్ఞానం. అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి, ఇట్లా 12వ అధ్యాయంలో చెప్పిందంట. అట్లాగే 13వ అధ్యాయంలో అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఇవన్నీ కూడాను జ్ఞాన లక్షణాలు. అవన్నీ కలిగిన తరువాత చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అది ధ్యానం ఎందుకు తెలుసా? చిత్తశుద్ధి కోసం, మోక్షం కోసం కాదు. బాగా అర్థం చేసుకో. కానీ సహకారిన అవి సహకరిస్తాయి. ధ్యానం కానీ, జపం కానీ, పూజ కానీ, సంకీర్తన కానీ, స్వాధ్యాయం కానీ, లిఖిత జపం కానీ, తీర్థాటన కానీ, ఇవన్నీ దేనికోసము అంటే చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే. చిత్తశుద్ధి కోసమే కానీ ఆత్మను పొందేందుకు కాదు. ఎందుకని? ఆత్మ పొందబడేది కాదు, తమరే సార్. ఆత్మ ఎవరో కాదు, తమరే. గురువు చెప్పినప్పుడు అర్థమవుతుంది ఆ విషయం, కానీ గురువు చెప్పినా అర్థం కావడం లేదంటే ఈ ప్రతిబంధకాలు ఉన్నాయి. ఈ ప్రతిబంధకాలు పోవడం కోసం సాధనలు చేయాలి. ఈ ప్రపంచంలో సాధనల యొక్క ఫలితం మాత్రం భగవంతుడు కాడు. ఎందుకని? సాధన కర్మ భగవంతుడి జ్ఞాన రూపంలో ఉండాడు. కనుక మనసును శుద్ధి చేసుకోవడానికి నిరంతరం జపం చేయాలి, ధ్యానం చేయాలి, సంకీర్తన చేయాలి, అన్నీ చేయాలి. కానీ వీటి వల్ల కాదు, వీటి వల్ల చిత్తశుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం మన విశుద్ధంగా ప్రసన్నంగా ఉంటుంది మనసు. గీతా భాష్యంలో శంకరాచార్య వారు ప్రసన్నం, విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి. ఎప్పుడైతే మనసు విశుద్ధం అవుతుందో, ప్రసన్నం అవుతుందో, గురువు బోధించేటువంటి విషయం శిష్యుడి మనసులో నిలిచిపోతుంది. నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. ఇది మోక్షం. కనుక ఆ ముందు ఏమేం చేయాలి నేను? ఇది సాధన. ఇప్పుడు అర్థమైందే? కానీ ఆత్మసిద్ధ వస్తు అది సాధ్యం కాదు. సాధ్యమైతే సాధన, అది సాధన సాధ్యాలకు అతీతమైంది. సిద్ధ వస్తు అది నీవే, అది జ్ఞానంతోనే అందుతుంది. కానీ దానిని పొందడానికి నీకు చిత్తశుద్ధి కావాలి. ఈ చిత్తశుద్ధికి అనేకమైనటువంటి సాధనలు ఈ ప్రపంచంలో చేయాలి. సాధనలు చేస్తున్నావు గనక నువ్వు సాధకుడివి. సాధకుడు చేసేది సాధనలు. నువ్వు ఏవి చెయ్యకూడదు వాటిని వదిలిపెట్టాలి, ఏవి చెయ్యాలి వాటిని చేయాలి. ఈ రెండింటిని నిర్దేశించి, నిర్ణయించి, చక్కటి మార్గనిర్దేశం చేసేటువంటి మంచి గ్రంథం ఈ సాధన పంచకం. శంకరాచార్య వారు రాశారు దీన్ని. ఇందులో 5 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో 8 లక్షణాలు, 8 సాధనలు. 5 శ్లోకాల్లో 40 సాధనలు. ఈ సాధన పంచకాన్ని సోపాన పంచకం అని కూడా అంటారు. అంటే సోపాన క్రమంగా మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది అని.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.